విద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ
జడానాం చైతన్యస్తవకమకరందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురదిపువరాహస్య భవతి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే వందే గురుపదద్వంద్వం అవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రం అతర్క్యం త్రైపురం మహః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నమశివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యావృషకేతనాభ్యాం నమో నమశంకర పార్వతీభ్యాం. యా కుందేందుతుషారహారథవళా యా శుభ్రవస్త్రాన్వితా యా వీణావరదండమండితకరా యా శ్వేతపద్మాసనా యా బ్రహ్మాచ్యుతశంకర ప్రభృతిభిర్దేవైః సదా పూజితా సా మాం పాతు సరస్వతీ భగవతీ నిశేషజాడ్యాపక. సమస్త సన్మంగళాన్ని సంతు.
బలం కాదు, కేవలం ఒడుపు కూడా తెలియాలి, నేర్పరితనంతో లేపాడు.
ఆశ్చర్యపోయారంతా, ఏమి చిత్రం ఇది!
జరాసంధాదులు ఎత్తడానికి తలప్రాణం తక్కువచ్చింది. ఎత్తిన తర్వాత తాళ్ళు లాగుదామంటే ఇంత పిసర్ లాగేసరికి కొంతమందికి వెంట్రుకి, అంత లాగేసరికి ఒకడికి తల వెంట్రుకలు ఊడాయి. కానీ ఈయన ఏమిట్రా అని అలవాటైన ధనుస్సు ఎత్తినంత తేలిక ఎత్తేసాడు అనుకుంటూ ఉండగా ఆ వంచి తాడు కిందకి జర్రును లాగేసి తాడును బిగించేసేట విల్లుకి. ప్రజలు ఆశ్చర్యపోయాడు. వాళ్ళు చూస్తూ ఉండగానే ఐదు బాణాలు ఒకేసారి ఎక్కుపెట్టి మత్స్యంత్రం మీద కొట్టాడు. టప్పని పడిపోయింది అది. ఇంకేముంది, అక్కడున్న బ్రాహ్మణ క్షత్రియాదులందరూ ఆశ్చర్యపోయారు, ముక్కు మీద వేలేసుకున్నారు. అందులో కొంతమంది అన్నారట, అంతేలేరా, బ్రాహ్మణ బలం మనకేం తెలుస్తుంది, ఫల భవనాంబు భోజన శుభవ్రత వృత్తుల చేసి చూడా దుర్బలతనులయ్యు బ్రాహ్మణుల పారత పోబల సంపదం మహాబలయుతులు అట్టివారలకు భవ్యులకు ఎందు అసాధ్యమెందియు కలదే చరాచరాఖిల జగంబుల పెద్దల కాదే సద్దిదుల్. ఈ బ్రాహ్మణులు పళ్ళు తింటారు, కందమూలాలు తింటారు, వట్టి శాకాహారం కూరగాయలే తింటారు, ఒకనాడు మాంసం ఎరగరు పాపం. అంటే అప్పట్లో అలాంటి వాళ్ళు ఉండేవారు. ఇప్పటికి మళ్ళీ సాయంకాలం ఇక తాగి కొంచెం తినేవాళ్ళు ఉన్నారు. ఆ రోజుల్లో పాపం అలాంటి వాళ్ళు లేరు కనుక ఫలాలు గాలి తిని నీరు మాత్రమే తాగి బతికేవాళ్ళు మహాత్ములు ఉన్నారు. పుణ్యవ్రతాలు చేస్తారు వీళ్ళు. అంచేత శరీరం బలహీనంగా కనపడినా తపోబలంతో గొప్పవాళ్ళు కనుక వీళ్ళు ఇలాంటి వాళ్ళు ఈ మత్స్యంత్రం పడగొట్టారు. అందుకే అలాంటి తపోబలం కలిగిన సద్బ్రాహ్మణులు చెయ్యరాని పని ఉంటుందా? ఒక్క నిమిషంలో దేవతలు చెయ్యలేని పని, జరాసంధ కర్ణాదులు చెయ్యలేని పని చేసిన ఈతడు సామాన్య బ్రాహ్మడు కాదు. బ్రాహ్మణ రూపంలో ఉన్న ఇంద్రుడో హరుడో భానుడో గుహుడో అనుకున్నారట. ఇతడు సురేశ్వరుడైన ఇంద్రుడేమో శివుడేమో సూర్యుడో కుమారస్వామో అనుకుంటూ పొగుడుతున్నారు. ఆకాశం నుంచి పూలవర్షం కురిసింది. ఎక్కడ చూచినా అద్భుతమైనటువంటి విజయ ధ్వానాలు వినబడుతూ ఉన్నాయి. దేవదుందువులు మ్రోగాయి, అందరూ మెచ్చుకున్నారు. మారు మాట్లాడకుండా ద్రౌపదీదేవి వచ్చి మెళ్ళలో దండ వేసేసింది. ఆ సమయంలో రాజకుమారులందరికీ ఆగ్రహం కలిగింది. అందులో దుర్యోధనుడు వాళ్ళకి నాయకుడు అనమాట. వెంటనే పరిగెత్తుకొచ్చేసి, దుర్యోధనుడు ఆగండి, ఇంత చేసి ఈ పనికి మన బ్రాహ్మణుడు ఒకటి వరించడానిక ఈ స్వయంవరం అంటే ఏళ్ళరా బన్ని చెన్మహీసుల నెల్ల జొట్టమ పోలెముల్ ఏళ్ళ సత్కృతి చేసి నిందర ఇమ్మహారథులుండగా ఏల కన్యక నిత్య విప్రునకిందు నేడు చెటుండు పాంచాలుడిప్పుడ వీని నిర్గత సత్వజేయుధ మాజిలోన్. చూచారా రాజులారా, ఇందరిని మనల్ని అందరినీ స్వయంవరానికి పిలిపించి అవమానపరుస్తున్నాడు ఈ దుర్మార్గుడు, మొండిపీనుగా పాపాత్ముడు, శఠుడు, పాంచాలుడు. ఎందుకు మనల్ని పిలిపించాడు? చుట్టాల్లాగా మనకు అందరికీ సన్మానం ఎందుకు చేశాడు? ఇందరం వీరులుండగా ఈ బ్రాహ్మణుడికి పట్టుకెళ్ళి కంజకనిస్తాడా వీడు? ఈ ద్రౌపదుడు మోసగాడు, ఇప్పుడే వీడిని చంపేత నడవండి అందరూ కలిసి అన్నట్ట. అనగానే తక్కిన వాళ్ళు అన్నారు, ఇదేమిటయ్యా లేనిపోయి స్వయంవరం అన్నాడైనా? స్వయంవరానికి మనం ఇష్టమై వచ్చాం కదా, ఎవరిని వరిస్తే వాళ్ళనే తప్పదది. ఆ స్వయంవరంలో ఈ బ్రాహ్మణుడు ఎక్కాడు తప్పదన్నారు కొందరు. ఆయ్ అలాంటి అలాగా స్వయంవరానికి బ్రాహ్మణుల్ని కూడా పిలుస్తానని మనకి చెప్పాడు అన్నారట. స్వయంవరానికి బ్రాహ్మణుడేమిటి, క్షత్రియుడేమిటి, వైశ్యుడేమిటి, శూద్రుడేమిటి, ఎవడు గొప్పవాడు వాడు. ఇదేమన్నా కులాన్ని బట్టి వివాహం కాదు కదా, ప్రత్యేకంగా పెళ్లి సంబంధానికి మా క్యాస్ట్ వాడే కావాలని చాటించిన పెళ్ళి అయితే అది వేరే విషయం. ఈయన అలా అనలా, మావాడనలా. బలం ఎవడికి కలిగితే, ఎవడు శక్తివంతుడో వాడికి పిల్లనిస్తానన్నాడు. అందులో ఈయన నెగ్గాడు. అనగా కొంతమంది అన్నారట, అసలు ముందు ఈయన వీడిని చంపేయండి రా, ఈ ధనుసు ఎక్కు పెట్టినవాడిని అన్నారట. తప్పు తప్పు, ఏం తప్పు చేసినా బ్రాహ్మణోత్తముల జోలికి వెళ్ళకూడదన్నాడు ఒకడు. ఇలా ఎవడదాన్ని వాళ్ళు మాట్లాడుతూ ఉంటే మొత్తం రాజులందరూ ఏం చేసినా సరే ద్రౌపదుని చంపేద్దామని ఎక్కువ మంది కలిసి వచ్చేసారట. అప్పుడు ద్రౌపదుడు కంగారడి, ఇంతమంది ఒకేసారి మీదకి వస్తే ఆయన ఏం చేస్తాడు మరి? ఈ బ్రాహ్మణులు వెనక్కి వెళ్ళాట. వాళ్ళు అన్నారు, మా వాడు ఒకడు వరించాడు మేమున్నాం అని ఒకడు దండమెత్తి, ఏ దుర్యోధన దండం ఇదిగో నీ గదన కొడతాం అన్నట్టు వాడు. వీడికి హుషారు వచ్చేసింది, నిజానికి వాడు గట్టిగా ఉప్పంటే పడిపోతాడు. వీడికి ఏమిటి ధైర్యం ఇప్పుడంటే, అర్జునుడు ఒకడు నెగ్గాడు కదా, అందుకని వీళ్ళందరికీ పరాక్రమం ఉందనుకుంటున్నారు. దండం తీశాడు ఒకడు, కమండలం తీశాడు ఒకడు, కర్ర ఒకడు తీసేట, దర్భ తీసేట, ఒకడు దర్భతో కొట్టేద్దామని. ఇలా ఎవడికి వాడు దర్భలు దండాజనాలు జంక చర్మం తీసేట, అన్నిటికీ ఆశ్చర్యం, చర్మంతో కొట్టేద్దామని. వీళ్ళందరూ దుర్యోధనాదుల్లారా రండి రండి అన్నారట. అప్పుడు అర్జునుడు నవ్వి, పాప ఈ వెర్రి వాళ్ళు నేను నిజంగా వాళ్ళవాడిని అనుకుని హుషారుగా యుద్ధానికి వస్తున్నారనుకుని, మీరేం కంగారు అడకండి, మీరు జంక చర్మంతో దర్భలతోటి దండాలతోటి కమండలాలతోటి యుద్ధానికి వెళ్ళవలసిన అవసరంలో నేను ఒకడు ఇంకా ఉన్నాను ఇక్కడ, మీరు ఇక్కడే నిన్న కొండండి అని పలికి నా అద్భుతమైన దివ్యాస్త్రాలతో పడగొడతానన్నట. ఒరేయ్ రండి అన్నాడు. సామూహికంగా వస్తే సామూహికంగా పడగొడతాను, ఒంటరిగా వస్తే ద్వంద్వ యుద్ధం చేస్తాను రమ్మనగానే వెంటనే భీముడు లేచి, ఇదిగో నేను వస్తున్నాను మా సోదరుడికి సాయం అన్నట్ట. ఆ సమయంలో తక్కిన రాజులంతా ఉండండి ఉండండి అన్నారు. శల్యుడు భీముడితో యుద్ధానికి వచ్చాడు, అర్జునుడితోటి కర్ణుడు ఢీకొట్టాడు ద్వంద్వ యుద్ధం చేయడానికి అన్నమాట. ఆ సమయంలో బలరాముడిని పిలిచి, అన్నయ్యని కృష్ణుడు చూశావు, తాడి చెట్టంత విల్లు ధరించిన ఆ వీరుడు ఎవరనుకుంటున్నావు? మన కుంతీపుత్రుడు, పాండవ మధ్యముడు అర్జునుడు. ఆ పక్కనే తాడి చెట్టు లాంటి చెట్టుడు పీకేశాడు, అప్పటికే భీముడు చెట్టు పీకేశాడు, భుజం మీద పెట్టుకున్నాడు. ఆ చెట్టు పీకి భుజం మీద పెట్టుకున్నవాడే ఆయన ఎవరనుకుంటున్నావు? మన భీముడయ్యా, వాయుపుత్రుడు. అబ్బో మన వంశానికి గర్వకారకులే వీళ్ళు, అంటే ధర్మరాజు మొదలైనటువంటి వాళ్ళు లేరన్నట్టు. అదిగో ఆ బ్రాహ్మణ సమూహంలో కూర్చున్నారే ఆ ధర్మమూర్తి, ఆ ఎర్ర ఆయన, ఆయనే. ఆ పక్కనున్న అందగాళ్ళు కవలలు అన్నట్ట. ఆహా, ఏం పుణ్యం చేశాం కృష్ణ ఇవాళ, లక్క ఇంట్లో కాలి బూడిదైపోయారనుకున్న మన మేనాలుళ్ళు ఉన్నారే, మన మేనత్త కొడుకులు బావలు, వాళ్ళను చూశాం, ఇవాళ పుణ్యదినం అని ఆనందంతో పొంగిపోయాట బలరాముడు. పడుతున్న సమయంలో కురుపతి చూడగ కర్ణుడు నరుదాకెను శల్యుడనిల నందను దాకెన్ సరభసమున విస్మయ మందిరి ధరణీదేవ మనుజ దేవ ప్రవరుల్. దుర్యోధనుడు చూస్తూ ఉండగా కర్ణుడు అర్జునుడితో ఢీకొన్నాడు, శల్యుడు భీముడిని ఎదుర్కొన్నాడు. ఏం ఆశ్చర్యం, బ్రాహ్మణులు దేవతలు ఒకళ్ళేండి అందరూ తెల్లబోయారట. ఘోర యుద్ధం జరిగింది. కర్ణార్జునుడు ఒకరితో ఒకరు ఢి అంటే ఢి అని కొట్టుకున్నారు. వీరుడైన అర్జునుడు వేసే బాణ పరంపరను తట్టుకోలేక కర్ణుడు ఆశ్చర్యపోయి, ఏమిటిది, నా బాణాలు తిరగొట్టి నా మీద, నా శరీరం మీద ఇన్ని బాణాలు ప్రయోగించేవాడు మానవుడయ్యి ఉండడు అనుకుని యుద్ధం ఆగిపోయి, ఆగయ్యా బాణాలు వేయకుని దెబ్బలకు చచ్చిపోతున్నాను, ఆగు, అసలు నువ్వెవరివి, మొహమాట లేకుండా ఒప్పుకున్నాడు అతడు. నా ఎదుర చక్కనై అని చేయగ భార్గవునకును. ఓ వీరుడా బ్రాహ్మణోత్తమ, నా ఎదురుగుండా నిలబడి చక్కగా యుద్ధం చేసి నన్ను జయించాలంటే, ఆ యుద్ధంలో నిలబడాలంటే మొట్టమొదట అర్హత ఒకటికే, పరశురాముడికి అన్నాడు. భార్గవునకు, ఒక్క పరశురాముడే నన్ను జయించగలడు. శచీవరునకు, ఇంద్రుడు జయించగలడు నన్ను. కౌంతేయుడగు విజయునకు, ఇక మరొకడు నాతో సమానంగా యుద్ధం చేయాలంటే కుంతీపుత్రుడు అర్జునుడు. ఈ ముగ్గురికి తప్ప ఆయత భుజశక్తి నరుల కలవి ఎధరణిన్, ఇంత శక్తితో నాతో యుద్ధం ఎవరు చేయలేరు. అంటే వాడు అర్జునుడు కూడా ఒప్పుకున్నాడు, చచ్చినట్టు ఏం చేస్తాడు, ముగ్గురే నాతో యుద్ధం చేయగలరు, ఈ ముగ్గురు ఇక్కడ లేరు, నువ్వు నాతో యుద్ధం చేస్తున్నావు, నాకు ఆశ్చర్యంగా ఉన్నది. అర్జునుడు లేక ఇంద్రుడు కాక పరశురాముడు కాక మరొక అంజుడు నాతో యుద్ధం చేయడం అంటే ఆశ్చర్యమే, నువ్వెవరవయ్యా అన్నట్ట. అప్పుడు అర్జునుడు అన్నాడు, ఏమో నువ్వు చెప్పిన వాళ్ళు ఎవరో నేను ఎరగను, అస్త్రశస్త్రాల్లో ప్రసిద్ధుణ్ణి, బ్రహ్మతేజస్సు కలిగిన వాడిని, అంచేత వాళ్ళెవళ్ళో తప్ప నాతో ఎవరో యుద్ధం చేయలేరు, నువ్వు ఎవడమని అడగక్కర్లా, నీకు దమ్ముంటే యుద్ధం చేయన్నట్ట. అంటే అర్జునుడి మాటలు విని, నేను క్షత్రియులతో తప్ప బ్రాహ్మలతో యుద్ధం చేయనులే అని వెళ్ళిపోయాడు. వాడు తప్పుకోవడానికి నీ తెలివితే అట్లా ఉంటాయనుకుని నవ్వుకున్నాడు అర్జునుడు. ఈలోపు శల్యుడు భీమసేనుడు భీకర యుద్ధం చేశారు, మల్ల యుద్ధం అన్నమాట. అప్పుడు భీముడు భయంకరమైన పరాక్రమంతో శల్యుడిని కాళ్ళు పుచ్చుకుని విసిరేశాట. శల్యుడట్లు నేల త్రెళ్ళి చెచ్చెర లేచి వడలు తుడుచుకొనుచు నొయ్యదనియే, వాని దూచి నగుచు మానుగా విప్రులు భూరి సత్తు భీము పగడినంత. శల్యుడు కిలోమీటర్ దూరం పడిపోయి ఒళ్ళు లేచి దులుపుకుని, చిచ్చిచ్చిచ్చి ఇదేంటండి వీడిలా విసిరేసాడు కర్మ, నాతో పరశురాముడు యుద్ధం చేయగలడు, బలరాముడు యుద్ధం చేయగలడు, బలరాముడు వీరుడు మరి, లేదా దుర్యోధనుడు కాస్తోకస్తు యుద్ధం చేయగలడు, భీముడు యుద్ధం చేయగలడు, ఆఖరికి పప్పన్నం తిని నెయ్యి పోసుకునేవాడే నన్ను ఇలా పారేశాడు అనుకుని తెల్లబోయి ఏం చేస్తాం, ఏదన్నా మా మాంస బలం కంటే ఆ పప్పు నెయ్యి బలం ఎక్కువైపోయింది అని దులుపుకుని వెళ్ళిపోయాట. అప్పుడు బ్రాహ్మణులు జై జై భీమా బలే బలే, ఏ మన కందిపప్పు నెయ్యి అంటే ఏమిటో చూపించావయ్యా, మేసాలు లేని వాళ్ళు కూడా కనుబొమ్మలు మెరేశారట, ఏ శాహబాష్, వంకాయ కూర గుమ్మడికాయ తప్పడం అంటారా వీళ్ళు, రండిరా మా వంకాయ కూర బలం చూపిస్తాం, ఇప్పుడు పారిపోతున్నవాడు వీళ్ళు, రండి రండి అన్నారట, తోటకూర బలం చూపిస్తాం అన్నారట. నిజానికి ఆయన తోటకూర బలం వాడు కదా, ఆయన ఎంతకంటే వేరే బలం అని వాళ్ళకి తెలియదు బాబు. అప్పుడు అంతా నవ్వి ప్రశంసించారట చుట్టుపక్కల వాళ్ళు, ఈ పద్యం చాలా గొప్ప పద్యం అండి, శల్యుణ్ణి ఎవరు ఓడించగలరో చెప్పారు గుర్తుపెట్టుకోండి, పరశురాముడుండే హరుడుండే నరుడుండేగాక ఒరులు గలరి కర్ణునోర్వా. కర్ణుణ్ణి ఓడించాలంటే పరశురాముడు అయి ఉండాలి, శివుడు ఓడించాలి, అర్జునుడు ఓడించాలి, ఇక్కడ ఆ ముగ్గురు కాకుండా ఈ బ్రాహ్మడు ఓడించాడు కర్ణుణ్ణి. బలిమి భీముడుండే బలదేవుడుండేగా కొర్రులు నరులు శల్యును ఆర్వగలరే, బలపరాక్రమాలతో శల్యుణ్ణి పడగొట్టాలంటే బలరాముడయి ఉండాలి, భీముడయి ఉండాలి. ఇక్కడ వీడెవడో పడగొట్టారు, వీళ్ళెవరో కానీ ఇంతవరకు ఎవరూ చెయ్యలేని అద్భుత పరాక్రమాలు చూపిస్తున్నారు ఈ మహానుభావులు, గొప్పవాళ్ళు అనుకున్నారట. అప్పుడు కృష్ణుడు లేచి, తెలివైన వాడు కదా మహానుభావుడు భగవంతుడు కదా, ఏ దుర్యోధన ఆయన కాదు చాలు, ఇప్పటివరకు నువ్వు చేసిన దుందుడుగు పనులు సహిస్తున్నాను, బ్రాహ్మణోత్తములతో యుద్ధం చేస్తే నీ వంశం నశిస్తుంది, ఎవరూ చేయలేని ఘనకార్యం చేశాడు ఆ కుర్రవాడు ఎవడో కానీ, విల్లెక్కుబెట్టాడు, మత్స్యంత్రం పడగొట్టాడు, ద్రౌపది ఆయన్ని వరించింది, ఇంక వీళ్ళని ఎవరూ జయించడానికి అలవి కాని వాళ్ళు, వీళ్ళు అనవసరంగా వీళ్ళ జోలికెడితే వీళ్ళెవరో తెలుసుకోవడానికి ప్రయత్నం చేసుకోవడం మానేయండి అన్నాడు ఆయన, వీరెవరో ఏమిటో వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో అనే పిచ్చ పిచ్చ రాజకీయాలు తెలివితేటలు మానండి, ఆ ప్రయత్నం మానండి. పండనగానే అప్పటికే చావు దెబ్బలు తినున్నారు కాబట్టి ఎందుకు వచ్చిందిలే, కృష్ణుడు చెప్పిందే బాగుందని కర్ణుడు దుర్యోధనాదులు వెంట పెట్టుకుపోయాడు. శల్యుడు కూడా తన దారిని తాను విడిదిలోకి వెళ్ళిపోయాడు. అప్పుడు భీమార్జునులు బ్రాహ్మణోత్తములు తమ చుట్టూ వస్తూ ఉండగా ద్రౌపదిని తీసుకుని పోయారట. ద్రౌపదిని తీసుకుని అందరికంటే వెనక మహానుభావుడు అర్జునుడు వస్తున్నాడు, ముందుగా ధర్మరాజు నకుల సహదేవులు వెళ్ళారట. ఎందుకని ఈ బ్రాహ్మణులంతా కలిసి అర్జునుడు వదలడం ఎత్తేసుకుంటున్నారు పైకి కిందకి, అందుకని వీళ్ళు రావడం కొంచెం ఆలస్యమైందనమాట, ఎలక్షన్లో నెగ్గినటువంటి ఎమ్మెల్యేని ఎత్తి కుదేసినట్టుగా పాపం ఈ అర్జునుడు పట్టుకుని ఊపేస్తున్నారు. అందుకని ధర్మరాజు నకుల సహదేవులు ముందు వెళ్ళిపోయారు, వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి పాదాలకు నమస్కారం చేశారు. చేసి మాట్లాడడంలో కొంచెం చమత్కారం ఉపయోగించి పాపం ఏదో పెద్ద గొప్పగా మాట్లాడుతున్నామని, అమ్మ మేము ఒక భిక్ష తెచ్చామన్నారట. రోజు భిక్ష తెచ్చేవారికి వాళ్ళు కూడా ద్రౌపది ఒక భిక్ష వాళ్ళ దృష్టిలో. అనగానే ఆవిడ రోజు తెచ్చినట్టే అన్నాలు తెచ్చారు, పిండి వంటలు తెచ్చారు, ఏవో బూరెలు గారెలు ఇవన్నీ తెచ్చారనుకుని, అలాగానైనా ఎప్పట్లాగే భిక్ష మీ ఐదుగురు సమానంగా పంచుకుని ఉపయోగించుకోండి అందుట. తెల్లబోయాడు ధర్మరాజు, అదేంటమ్మా అలా అనేసం, ఇప్పుడు మేము తెచ్చింది భిక్ష ఏమిటనుకుంటున్నాం, అన్నం కాదు, ఇదిగో చూడు అన్నట్ట. అప్పటికి అర్జునుడితో పాటు వెనకే వచ్చింది ద్రౌపది, సిగ్గుపడిపోయింది ఆవిడ, అధర్మానికి భయపడింది. ధర్మరాజుతో అంది, నాయన ఏం చేయాలో తెలియడంలా, ఏదో భిక్ష తెచ్చావంటే అన్నం అనుకుని ఐదుగురు ఉపయోగించుకోండి అన్నాను, ఇది భిక్ష కాదు వచ్చిన తెప్పలు, ఇప్పుడు ఐదుగురు ఉపయోగించుకోవాలన్న నా మాట అసత్యం కాకూడదు, ఐదుగురు ఒక స్త్రీని పెళ్లి చేసుకోవడం లోక విరుద్ధం కదా, ఏం చెయ్యాలో చూడండి అనగా తల్లిని ఓదార్చాడు ఆయన. అర్జున అమ్మేదో అందనుకో, ఆవిడ లోక సామాన్యమైన భిక్ష గురించి అంది, స్త్రీ గురించి అనలేదు, నువ్వే మత్స్యంతరం కొట్టి ఈమెను పెళ్లి చేసుకున్నావు కనుక నువ్వే ఆమెని పెళ్లి చేసుకో, ఆమెను సేకరించవలసిన బాధ్యత నీది, ఆమె నీ మెళ్ళలోనే దండ వేసింది, మత్స్యంతరం కొట్టి ఆమెను సేకరించవలసిన వాడు నువ్వే అనగా, ఆయన అన్నట్ట, అన్నయ్య తప్పది, మత్స్యంతరం కొట్టాలి లోక సహజం కాబట్టి కొట్టాను, ఆవిడ దండ వేసినంత మాత్రం చేత నేను ఆమెను పెళ్లి చేసుకోవడం ధర్మం కాదు, ఎందుకంటే పెద్దవాడు ఉండగా చిన్నవాడు చేసుకోకూడదు, అలా చేసుకోవాలంటే ఆవిడ రాక్షస స్త్రీ అయి ఉండాలి, అక్కడ న్యాయం అది. భీముడు అడవిలో హిడింబాసురుడిని చంపి హిడింబని కూడా పెళ్లి చేసుకున్నాడు రాక్షస వివాహం, కానీ అక్కడ ఆవిడ రాక్షస స్త్రీ కాబట్టి రాక్షసుల విషయంలో ధర్మం లేదు, ఈవిడ అలా కాదు, సుక్షత్రియ కన్య కాబట్టి పెద్దవాడు ఉండగా చిన్నవాడు పెళ్లి చేసుకోవడం ధర్మ విరుద్ధం, నువ్వే పెళ్లి చేసుకో, ఇది మా అభిమతం అన్నట్ట. అలా అంటున్నాడే కానీ ఆయన మనస్సు ద్రౌపదికేసి వెళ్ళిపోయింది. ఆశ్చర్యం ఏమిటంటే కేవలం ఆయన ఒక్కడిదే కాదు, ఆ లలితాంగియందు హృదయం బుల్లు దృష్టులు నిల్పి పాండు భూపాల తనూజ పంచకము పంచశరాహతి వందే ఒక్కతం బాలిక తొల్లి ఏ ఊరకు భామినిగా సృజించియున్న అయ్యాలరి బ్రహ్మచైది పరమార్థముగా కది ఏలవుండగున్. ఆ సుందరీమణి ద్రౌపది మీద పాండురాజు కుమారులు ఐదుగురికి మనస్సు వెళ్ళిపోయిందిట. ధర్మరాజు ప్రేమించాడు ఆమెని, భీముడు ప్రేమించాడు, అర్జునుడు ప్రేమించాడు, నకులుడు సహదేవుడు కూడా ప్రేమించారు. ఒకే కన్య మీద ధర్మాత్ములైన ఐదుగురి మనస్సు లగ్నమై ఐదుగురు ఆమెను పెళ్లి చేసుకోవాలని కోరుకున్నారే, ఇది బ్రహ్మ సృష్టి కాకపోతే ఏమిటి, బ్రహ్మరాత కాకపోతే. తొంటరి బ్రహ్మ కావాలని ఐదుగురికి ఒక్క ఆమెని భార్యగా సృష్టించాడు. ఆ పరమాత్ముడి లీలలు ఆయనకే తెలియాలి. ఇదే కదా శివలీలంటే, ఇదే కదా శివాజ్ఞ అంటే. ఆ సమయంలో ఐదుగురి అభిప్రాయం ద్రౌపదికి తెలిసింది, కుంతీదేవి కనిపెట్టింది, వేదవ్యాసుడి మాటలు ఆవిడకు గుర్తుకొచ్చాయి. నాయనలారా ఇప్పుడు నాకు గుర్తొచ్చింది, వేదవ్యాసుడే మనం బయలుదేరే ముందు ఐదుగురికి ఒకే భార్య వస్తుందని చెప్పాడు, ఐదుగురు ఆమెను పెళ్లి చేసుకోండి. శివుణ్ణి పూర్వజన్మలో ఈ పుణ్యాత్మురాలు తపస్సు చేసి పతిందే హిపతిందే 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 అని 5 సార్లు అన్నదట. ఆయన చెప్పిన మాటలు గుర్తులేవా అనే సమయానికి సరిగ్గా శ్రీకృష్ణుడు బలరాముడు వచ్చారు, జగన్నాయకుడు ఆయన వచ్చాట. వచ్చి రావడంతో ధర్మరాజుకి కుంతీదేవికి దండం పెట్టాడు. ధర్మరాజు పెద్దవాడు కనుక అంచేత బలరామకృష్ణులు ముందు ధర్మరాజుకి కుంతీదేవికి నమస్కరించారు. భీమార్జున నకుల సహదేవుల్ని కౌగిలించుకున్నారు. అప్పుడు ధర్మరాజు, మహాత్మా బ్రాహ్మణ వేషంలో ఎవరికీ తెలియకుండా ఉన్న మమ్మల్ని మీరు ఎలా కనిపెట్టేశారని అడిగాడు. వెర్రి ప్రశ్న కాకపోతే కృష్ణుడు ఎలా కనిపెట్టాడని అడగడం ఏంటి, ఏదో అడిగేశాడు. ఆయన ఏమన్నాడో చూడండి, వౌవమి కౌరవులకు కడుదవ్వయి మరి విప్రవేషధారులమయి మమ్మెవ్వరు ఎరుగంగకుండగా మమ్మెవ్వరు నెరుంగకుండగా ఇవ్విధముననున్న ఎట్టులెరిగితి వీరల్. మీరు ఎలా కనిపెట్టారయ్యా, రహస్యంగా విరోధులైన కౌరవులకి తెలియకుండా ఈ బ్రాహ్మణ వేషంలో ఇక్కడ ఏకాంతంగా ఉంటే మమ్మల్ని ఎలా కనిపెట్టారని అడిగితే వాసుదేవుడు నమ్మెట్ట. ధర్మరాజా, ఏం ప్రశ్నయ్యా, మేఘాలు కమ్మినంత మాత్రం చేత సూర్యుడు సూర్యుడు కాకుండా పోతాడా, మారు వేషంలో ఉన్న మీరు మీరు కాకుండా పోతారా, మేఘాల వెనకాతలున్న సూర్యుడి కాంతి వేడి తెలీదు, మేఘాలు తప్పుకోగానే సూర్యుడు కనిపెట్టలేమా, మారు వేషంలో ఉన్న అగ్ని అగ్నే, అగ్నిని జేబులో వేసుకుంటే మాత్రం జేబుని కలిచేదది, మారు వేషంలో ఉన్న మీ మారు వేషంలో ఉన్న అగ్ని తేజస్సుని మేము కనిపెట్టగలం, మీరెక్కడున్న ప్రపంచంలో పాతాళంలో ఉన్న ఆకాశంలో ఉన్న మిమ్మల్ని కనిపెట్టడం మా ధర్మం ఆయన, అంచేత మా దృష్టికి దూరంగా వెళ్ళడం చెప్పాడు. ఆయన పరమాత్ముడికి అతీతంగా వాళ్ళు ఎక్కడ ఉండగలరు. సంతోషం. ఇందరు రాజులుండగా అంత తేలిగ్గా దర్భ ఎత్తినంత తేలికగా ధనుస్సు ఎక్కుపెట్టి 5 బాణాలతో మత్స్యంతరం పడగొట్టేవాడు ఈ సృష్టిలో ఒక్క అర్జునుడే. ధృతరాష్ట్ర కుమారుల మధ్యలో లెక్క లేకుండా శల్యుణ్ణి ఎత్తి విసిరి వారేశాడంటే పూచిక పుల్ల విసిరినట్టుగా, చెట్టు పీక భుజం మీద పెట్టుకుని యుద్ధానికి వచ్చాడంటే అది భీముడు కాకపోతే ఎవడొస్తాడిక అని ఆ ఇద్దరు కూడా ద్రౌపదితో పాటు వెళ్ళారట. ముందుకి ద్రౌపది వెళ్ళి కృష్ణార్జునులకి నమస్కారం చేసింది. ఆశ్చర్యం ఏమిటంటే అక్కడ ఒక ముసలవ్వ ఉన్నది, ఆవిడకు కూడా నమస్కారం చేశారు. ఎవరా ముసలవ్వ, ఆ కుమ్మరివాడి తల్లి, ఇంట్లో ఆశ్చర్యం ఇచ్చింది కదా, తల్లికి దండం పెట్టినట్టు ఆవిడ కూడా దండం పెట్టారట. ఆ తరువాత ఎక్కడి వాళ్ళు ఎక్కడ ఎక్కడి వాళ్ళు ఎక్కడక్కడికి పరిగెత్తుకొచ్చారు. ఈలోపు దూతలు ఉన్నారు, ఎవరు, ద్రుపద మహారాజు దూతలు. వాళ్ళు ఒకటే బెంగెట్టుకున్నారు, ఈ బ్రాహ్మణుడు ఒకటి పట్టుకుపోయాడు, అసలు ఎక్కడికి వెళ్ళిందో ఏమిటో చూడమని ఆయన రహస్యంగా పంపెట్ట. వాళ్ళు వచ్చి చూసి పరుగు పరుగునొచ్చి, అయ్య బాబోయ్, ఎక్కడికో వెళ్ళారనుకుని మేము వెళ్ళాము. ఆ వచ్చిన వాళ్ళు పాండవులే, అర్జునుడే మత్స్యంతరం కొట్టాడు, కృష్ణ అర్జునులు బలరాములు అందరూ కలిసే ఉన్నారు అనగానే ధర్మతనయుడు ద్రుపద పురోహితుణ్ణి చూసేట. ఆ సమయంలో అక్కడికి వస్తున్నవాణ్ణి ద్రుపద మహారాజు గారు పురోహితుడితో అక్కడికి వచ్చేశాడు. వచ్చేసి, ఇదిగో మీరే పాండవులని తెలిసిపోయింది, నా కోరిక తీరిందయ్యా, కష్టపడ్డాను, నేను తపస్సు చేశాను, యజ్ఞం చేశాను, ఈ మీద కన్నాను, అర్జునుడికి భార్య ఇద్దాం అనుకుంటున్నాను, మీరు ఒప్పుకుంటే అర్జునుడికి ఇచ్చి పెళ్లి చేస్తానన్నట్ట. మేము ఒక్కండి కాదయ్యా, ఐదుగురం పెళ్లి చేసుకుంటాం అన్నాడు ఆయన. గిలగిల్లాడిపోయాడు ద్రుపదుడు. ఎంతైతే మాత్రం మీరు ధర్మాత్ములైనా నా కూతుర్ని ఐదుగురికి ఇచ్చి ఎలా పెళ్లి చేస్తానన్నాడు ఆయన. అనగాని ద్రుపద మహారాజు గారి దగ్గరికి మళ్ళీ ఆ మహానుభావుడు వేదవ్యాస మహర్షి వేయించేశాడు. వెంటనే వాళ్ళు అడిగారు, ఒక్క పురుషునకు భార్యలు పెక్కండ్రగుటెందు గలదు, పెక్కండ్రకును ఆలొక్కటయగుటే యుగముల ఎక్కదలను వినియో నెరుగమెవ్వరి వలనం. వేదవ్యాస మహర్షికి నమస్కారం చేసి అన్నట్ల ద్రుపదుడు, అయ్యా పాండవుల కోసం నేను వలపనడం నిజమయ్యింది, ఆ వలలో వాళ్ళు పడ్డారు వచ్చారు, అర్జునుడు మహానుభావుడు నాకు అల్లుడవుతున్నాడని ఆనందిస్తున్నాను, వీళ్ళల్లో వీళ్ళు ఏదో కలిసి ఐదుగురు కలిసి పెళ్లి చేసుకుందాం అంటున్నారు, ఒక్క మగవాడికి ఎక్కువ మంది భార్యలు ఉండడం యుగాలలో విన్నాం, కానీ ఒక్క స్త్రీకి ఎక్కువ మంది భర్తలు ఉండడం ఏ యుగంలో వినలేదు, ఇది న్యాయమేనా? పరమ తేజస్యాలివి, విష్ణు స్వరూపుడివి, కృష్ణద్వైపాయన మునివి, చెప్పమనగా అప్పుడు ఆయన అన్నాడు, లోకగురుడు ధర్మరాజు నోటి వెంబడి అసత్యం రాదు, ఆయన ఏం చెబితే ధర్మం. ఆయన కూడా మెచ్చుకుంటున్నాడు ధర్మరాజుని, ధర్మాత్ముడు ఆయన. ఓ విమలమతి, నేను చెబుతున్నాను, నవ్వులాటకు కూడా అసత్యం రాదు, మీకు ఒక పూర్వజన్మ విశేషం చెబుతున్నాను విను. నాలాయని అని పూర్వం ఒక కన్య ఉండేది, ఆవిడకే ఇంద్రసేన అని కూడా పేరు. ఈవిడ పూర్వజన్మలో మొదటి జన్మలో వేదవతి అనే పేరుతో లక్ష్మీదేవి వంశతో పుట్టింది. రామచంద్రుడికి ఇల్లాలైన సీతాదేవి బదులుగా ఛాయాసీతగా ఈవిడ ఉన్నది. అసలు సీత బదులు నీడ సృష్టించాడు అగ్నిదేవుడు, ఆ అగ్నిదేవుడు ఉన్నది. అసలు సీతను ఆయన భార్యగా సేకరించాక ఈ ఛాయా సీతని స్వర్గలోకంలో స్వర్గలక్ష్మిగా పంపాడు అగ్నిదేవుడు. అక్కడ స్వర్గలోకంలో ఉన్న ఈ స్వర్గలక్ష్మి శివుడి గురించి తపస్సు చేసింది, ఆవిడకి ఇంద్రసేన అని కూడా పేరు. ఈవిడ కొంతకాలం పాటు ఇంద్రుడి లాంటి మహానుభావుల్ని మెప్పించింది. ఈవిడికి చాలా జన్మలున్నాయి, అందులో ఒక జన్మ ఆ ఛాయా సీత స్వర్గలక్ష్మి, మరొక జన్మలో ఇంద్రసేన అనే పేరుతో కొంతకాలం పాటు భూలోకం చేరిందట. అక్కడ మౌద్గల్యుడు అని ఒక మహర్షి ఉన్నాడు, ఆ ముద్గల మహర్షికి ఈవిడ భార్య అయ్యింది. ఏ జన్మ కర్మమో కానీ ముద్గల మహర్షికి కుష్ఠరోగం వచ్చిందిట, ఒళ్ళంతా పుళ్ళే, కాళ్ళు చేతులు అన్ని మచ్చలొచ్చి పుళ్ళైపోయి ఊడిపోవడానికి సిద్ధంగా ఉన్నాయట. కానీ ఈ ఇంద్రసేన అని పేరు కలిగిన ఈ జగన్మాత అతనికి భార్య అయి అతన్ని సేవించింది. ఆ ముద్గల మహర్షి సాక్షాత్తు ఇంద్రస్వరూపుడు ఆయన. ఆయనకు రోజు స్నానం చేయించడం, అన్నం పెట్టడం చేసేది. ఆయన అన్నం తిన్నాక కంచంలో ఉన్న అన్నం, ఆకులో ఉన్న అన్నం తాను ఎంగిలి అన్నం తినేదట పరమపతి వ్రత కనుక. ఒకనాడు ఆయన అన్నం తింటూ ఉంటే ఆయన వేలు ఊడి బొటన వేలు అన్నంలో పడిపోయింది, ఏకంగా విస్తట్లో. కుడుచునెడ వాని పెనువ్రేలు కూటిలో ఉన్న దునిసిబడి ఉన్న వ్రేల్పుచ్చి తోయజాక్షి యావగింపక ఉచ్చిష్టమిష్టలేల తగిలి కుడుచుచున్నంతన తరుణి చూచి. అన్నం తింటూ ఉంటే బొటన వేలు విస్తట్లో పడిపోతే అసహించుకోకుండా వేలు పక్కన పెట్టి ఆ ఎంగిలి అన్నం తిందిట. అలా తిని పతివ్రత అయి సేవ చేసింది, ఆశ్చర్యపోయాడు ఆ భర్త. వెంటనే మౌద్గల్యుడు భార్య దగ్గరకు వచ్చాడు. ఆహా సతీమణి, ఇలాంటి భార్యను నేను ఎక్కడా చూడలా, భర్త కాస్త శ్లేష్మంతో ఉంటే అసహించుకుంటారు భార్యలు, భర్త మలమూత్రాలు విడిచిపెడితే సేవించడానికి బాధపడే స్త్రీలను చూచాను, అలాంటి దౌర్భాగ్య స్త్రీలను చూచాను తప్ప నీలాంటి పతివ్రతను చూడలా, మెచ్చుకున్నాను, ఏం కావాలో కోరుకో అన్నట్ట. మునీంద్ర, ఈ రోగంతో ఉన్న నీ వల్ల నేనే సుఖాలు అనుభవించలేదు, నువ్వు నీ తపశ్శక్తితో నీవెంత గొప్పవాడువో నాకు తెలుసు, నన్ను ఆనందపెట్టు అన్నదట. వెంటనే ఆయన అందమైన రూపాలు ఐదు ధరించి తన తపశ్శక్తితో ఆ కుష్ఠరోగం విడిచిపెట్టేశాడు. ఆయనకు అంత శక్తి ఉంది, కావాలని ఆ రోగం అనుభవించాడు ఇంతకాలం. ఆమెతో ఆనందంగా తిరిగాడు. ఐదు రూపాలు ధరించాట, ఒకటి ధర్మదేవతా రూపం, ఒకటి ఇంద్ర రూపం, ఒకటి వాయు రూపం, ఒకటేమో ఈ అశ్విని దేవతల యొక్క ఇద్దరు యొక్క రూపాలు రెండు. ఐదు రూపాలతో తిరిగాడు. మానవ లోకంలో బ్రహ్మర్షులు దేవర్షులు తనను పూజిస్తూ ఉండగా గొప్ప రథం ఎక్కి అన్ని లోకాలలో తిరిగి ఆవిడని ఆనందపెట్టాడు. చివరిక ఆవిడ దగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు. అప్పుడు ఆవిడ మళ్ళీ ఈ భర్త నాకు 5 రూపాలతో ఇలాగే భర్తగా ఉండాలనే కోరికతో శివుడి గురించి తపస్సు చేసింది. శివుడు చాలా తపస్సుకు మెచ్చుకుని ప్రత్యక్షమయ్యాడు. ఆవిడ ఆనందంతో తట్టుకోలేక పత్తి 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 అని మళ్ళీ 5 సార్లు అంది. ఆయన అన్నాడు 5 భర్తలు వస్తారన్నట్ట. బలేదాని వాడువయ్యా, ఒక కన్యక 5 భర్తలు అయితే తట్టుకోలేం కదా అంటే, ఈ జన్మలో కాదు నువ్వు రాబోయే జన్మలో యజ్ఞంలోంచి పుడతావు యాజ్ఞసేని అనే పేరుతో. ఆనాడు 5 మహానుభావులు నీ కోసం ఒకే వ్యక్తి 5గా విభజింపబడి పుడతాడు ఆ ఇంద్రాంశతో. ఆయనకి 5 రూపాలతో ఉన్న వాళ్ళకి నువ్వు భార్య అవుతావు, నువ్వేం భయపడకు. నా వచనంబున నీకయ్యే ఊరు పతులందు ధర్ము వెడవకయుండు. 5 ఒక్కరే కానీ 5గా విభజింపబడతారు. నువ్వు కూడా సామాన్యురాలివి కాదు, నీకు పూర్వజన్మలో ఛాయాసీతవి, స్వర్గలోకంలో స్వర్గలక్ష్మిగా ఉన్నావు, తర్వాత ఇంద్రసేనవయ్యావు, ఇప్పుడు తపస్సు చేసావు, తొందరలో ద్రౌపదిగా పుడతావు ద్వాపరయుగంలో. నా వచనం వల్ల 5 భర్తలు అవుతారు, కానీ 5 మీద నీకు ధర్మం ఉంటుంది, ఎవరి మీద పక్షపాతం ఉండదు, 5గురిని జాగ్రత్తగా చూస్తావు. ఆ 5గురు కూడా ఎక్కడ పొరపాటును కూడా భేదం లేని వాళ్ళు, సామాన్యమైన అన్నదమ్ములు కారు, ధర్మం తప్పదు. ఈ దయతో నీకు వరం ఇస్తున్నాను, కారణ జన్మురాలివి నువ్వు. ఆ 5గురు ధర్మాత్ములతో కలిసి ఉన్నప్పటికీ కన్యాత్వము ఉంటుందిట, నిత్య పతివ్రతగా ఉంటుందిట, పతి సేవాభాగ్యం ఉంటుందిట, కామోపభోగాలు ఉంటాయిట, శాశ్వతంగా 35గా ఉంటుందిట. ఇన్ని రకాలుగా ఉండి శరీరం విడిచిపెట్టాక మళ్ళీ స్వర్గలోకంలో లక్ష్మీదేవిగా స్వర్గలక్ష్మిలో కలిసిపోతావు అని వరమిచ్చాడు శివుడు. ఆవిడే ఇదిగో గంగా తీరంలో ఉన్న ఇంద్రుడి యొక్క అనుజ్ఞ తీసుకుని ఇక్కడికి వచ్చింది. ఆ మహాత్మురాలు ఈ ద్రౌపదిగా పుట్టింది. మీరు కూడా, ఈ పాండవులు 5గురు కూడా సాక్షాత్తు ఇంద్రుడి యొక్క అంశలు. భగవంతుడైన వాసుదేవుడు వీళ్లలో తన కళలతో ఉన్నాడు కాబట్టి ఎప్పటికీ ఇది దుఃఖం కాదు, దోషం కాదు, ధర్మ విరుద్ధం కాదు అనగానే ఇక వాళ్ళు మారు మాట్లాడకుండా పెళ్లి చేసుకోవడానికి అంగీకరించారట. 5గురు అంగీకరించారు, ద్రుపద మహారాజు కూడా అంగీకరించాడు. ఇప్పుడు ఆయన ఆశ్చర్యకరమైన ఈమెకు సంబంధించిన మరొక కథ కూడా చెప్పడానికి సంసిద్ధుడయ్యాడు. తన కుమార్తెకి 5గురు భర్తలు అవుతారనే విషయానికి పూర్వజన్మ రహస్యాన్ని వేదవ్యాసుల వారు స్వయంగా చెప్పినా ఇంకా ద్రుపదుడికి రవ్వంత సందేహం ఎక్కడో ఉండనే ఉంది. అందుకని అప్పుడు ఆయన చెప్పాడు, నాయనా ఏమీ నువ్వు సందేహించక్కర్లా, ఉన్న విషయం యథాతథంగా చెబుతున్నాను. ఇంద్రసేన అని పిలువబడి అమ్మాయి, అదే అమ్మాయినే నారాయణి అని కూడా అంటారు, ఆమె ఆ శరీరం విడిచిపెట్టిన తర్వాత కాశీరాజుకి కూతురై పుట్టింది. కాశీరాజు పేరుకి రాజు తప్ప ఆ కాలంలో ఆయన రాజ ఋషి అన్నారు. అంటే సంసారంలో ఉండి కూడా, రాజుగా ఉండి కూడా ఋషిలాగే ప్రవర్తించేవాడు ఆయన, సంసార భ్రమ లేనటువంటి వాడు ఆయన. అటువంటి వాడికి కుమార్తెగా పుట్టింది, చాలా కాలం కన్యగా ఉండిపోయింది. ఎందుకు ఈ పెళ్లి సంబంధాలు కుదరడం లేదో ఆవిడకి అర్థం కాలేదట. కొంతమందికి అంతే, ఎప్పటికీ పెళ్ళిళ్ళవు, చాలా ఆలస్యం అవుతూ ఉంటుంది. అలా కన్యామణిగా ఉండిపోయి చాలా బాధపడి, పైగా కన్యగా ఉన్నందుకు బాధ కాదట, చుట్టుపక్కల వాళ్ళంతా తిప్పుతున్నారు పెళ్ళవడం లేదు, ఈ అమ్మాయికి ఏదో దోషం ఉందేమోనని. దాంతో తన దౌర్భాగ్యానికి పశ్చాత్తాపడి బాధపడి శివుడి కోసం తపస్సు చేసింది. మామూలు తపస్సు కాదు, భయంకర తపస్సు చేసింది. అలా తపస్సు చేస్తూ ఉంటే ఆమె సౌందర్యానికి మెచ్చుకున్నారట. దాన్ని కడకు ప్రత్యేకంబ ధర్మ వాయు వాసవాసినుల్ ప్రీతులై వచ్చి దాని ఆత్మదేహం సజులకు దేహాంతరమున పత్రిగా గోరిరధిక సౌభాగ్యయుక్తి. శివుడి కోసం తపస్సు చేస్తున్న ఈ కాశీరాజ పుత్రిక దగ్గరకు వచ్చారు. వచ్చి ఎవరెవరు, యముడు, వాయుదేవుడు, ఇంద్రుడు, అశ్విని దేవతలు వరుసగా 5గురు వచ్చి, మేం నీ తపస్సుకి మెచ్చాం, రాబోయే జన్మలో మా అంశలతో మేము పుడతాం, అప్పుడు మా అందరికీ నువ్వు భార్య అవుతావు అని వాళ్ళు వరం ఇచ్చారు. అప్పుడు ఇంతకు మించిన సౌందర్యంతో ఉంటావు, నీవు సామాన్యురాలివి కాదు, లక్ష్మీ కలవి, అందుకే మేమంతా నిన్ను వరించాలనుకుంటున్నాం అనగా ఆమె ఏం మాట్లాడినా వాళ్ళు సమాధానం చెప్పడంలా అలాగే కఠోర దీక్షతో తపస్సు చేసింది. కొంతకాలం నీరు తాగింది, కొంతకాలం నీరు విడిచిపెట్టి కేవలం గాలిని మాత్రమే ఆహారంగా తీసుకు తపస్సు చేసింది. అసలు కొంతకాలం ఆహారం విడిచిపెట్టేసింది, కొంతకాలం ఒంటి పాదం మీద నిలబడింది, కొంతకాలం ఐదు అగ్నుల మధ్యలో నిలబడింది, అంటే పంచాగ్నిహోత్రాలన్నమాట. ఇలా మహాభయంకర తపస్సు చేసింది. చివరికి ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు, వరం కోరుకోమన్నాడు. అంటే అంత తపస్సు చేస్తే ఏమవుతుంది మరి, ఆ తపస్సుకు మెచ్చుకుంటాడు పరమాత్ముడు. ఏం వరం కావాలో కోరుకోమంటే అప్పుడు ఆ కన్యామణి నాకు పతిదానం చెయ్యమంది. అప్పుడు ఆయన నవ్వి, ఇతఃపూర్వం కూడా నీకు వరం ఇచ్చావు, ఈ జన్మలో కాశీరాజు పుత్రిగ్గా జన్మించావు, ఈ జన్మలో కూడా నువ్వు పతి 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 అని ఐదు సార్లు అడిగావు, నీకు వరం ఇస్తున్నాను, మరొక జన్మలో ఐదుగురు భర్తలు నీకు వస్తారు, వాళ్ళు కూడా నీకు చాలా ప్రీతితో నిరంతరం విడిచిపెట్టకుండా ఉండి సేవ చేసేటటువంటి వాళ్ళు అవుతారు, నువ్వు వాళ్ళని సేవిస్తావు అనగా ఆమె తెల్లబోయి, ఏదో ఆత్రం కొద్దీ పతి 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 అని ఐదుసార్లు అన్నాను కానీ నిజంగా ఒక స్త్రీ ఐదుగురు భర్తల్ని ఏం భరిస్తుందండి? సతికి ఒక్కరుండ పతిగాక ఎందును పతులు పలువురవుట కతలగలదే, లోకనాథ ఇట్టిలోక విరుద్ధంపు వరము వడయనమర వరదా వల్ల. స్త్రీకి భర్త ఒక్కడైతే అందంగా ఉంటుంది, కానీ మరీ బొత్తిగా ఇద్దరు కాదు ముగ్గురు కాదు ఐదుగురిని ఇచ్చేసావు కరువు తీరా, ఐదుగురు భర్తలతో నేనెక్కడ పడతారయ్యా, అపఖ్యాతి కూడా వస్తుందేమో పరమేశ్వరా, ఇది లోక విరుద్ధమైన వరం, ఈ వరం పొందడానికి నేను అంగీకరించలేను స్వామి, ఇష్టపడను, మార్చు ఈ వరాన్ని అనగా రుద్రుడు అన్నట్ట. ఓ సుందరీమణి, నేను నా నోటితో ఒక వరం ఇస్తే ఆ వరం పనికిమాలిన వరం అవ్వదు, దానివల్ల నీకు నష్టము ఉండదు, నీకు రాబోయే కాలంలో అయోనిజమై జన్మించినప్పుడు ఐదుగురు భర్తలు వచ్చి తీరతారు. ఇంతకు పూర్వం నువ్వు తపస్సు చేస్తున్నప్పుడు యమధర్మరాజు, వాయుదేవుడు, ఇంద్రుడు, అశ్విని దేవతలు, మేమంటే మేము నిన్ను పెళ్లి చేసుకుంటామని అడిగారు, వాళ్ళ అంశలతో పుట్టేవాళ్ళు నీకు భర్తలు అవుతారు. నా వరం వల్ల నీకు ఐదుగురి మీద సమాన ప్రేమ ఉంటుంది, ఐదుగురితో కాపురం చేసినా కన్యవే, ఉపాసనా బలం ఉన్నటువంటి వాళ్ళు కాపురం చేసినా కాపురం చెయ్యని వాళ్ళతో సమాన వాళ్ళు, సాధ్యమైనంత వరకు శాశ్వత బ్రహ్మచర్య దీక్షతో ఉన్నవాళ్ళు ఎటువంటి వాళ్ళు, అటువంటి వాళ్ళే, నువ్వు మహాతపస్సు చేసావు అందుకే నీకు పిల్లలు పుడతారు, భర్తతో కాపురం చేస్తావు, కానీ ఎప్పుడు నువ్వు కన్యాత్వంతో ఉంటావు, అందువల్లే దయతో నీకు ఈ వరం ఇచ్చాను. ఆ ఐదుగురు పొత్తుల మీద నీకు మంచి అనురాగం ఉంటుందనగానే అప్పుడు ఆవిడ, సరే నువ్వు అన్నావు కాబట్టి మళ్ళీ కోరుతున్నాను విను, ఐదుగురు భర్తల మీద ఒకే రకమైన ప్రేమ ఉండాలి, ఐదుగురు భర్తలు ఉన్నప్పటికీ నేను కన్యగానే మిగలాలి, వాళ్ళ సేవ చేసుకునే భాగ్యం ఇవ్వాలి, ఎప్పుడు కామోపభోగాలలో నాకు సంతృప్తి ఉండకూడదు, శాశ్వతంగా ముత్తైదువుగా ఉండాలి, కన్యాగా ఉండాలి, చచ్చిపోయేటప్పుడు ముత్తైదువుగాను ఉండాలి అనగా శివుడు ఆమె కోరిన వరాలన్నీ ఇచ్చాడు. అమ్మాయి, ప్రస్తుతం నువ్వు ఇంటికి కాదు వెళ్ళడం, మరి ఆవిడ కాశీరాజు కూతురు, కాశీ గంగా తీరంలోనే తపస్సు చేసింది, అందుకని గంగా తీరంలో ప్రస్తుతం ఇంద్రుడు ఉన్నాడు, నా దర్శనానికి విశ్వనాథ దర్శనానికి వచ్చాడు, ఆయన్ని నా దగ్గరికి తీసుకురా అన్నట్టు. నే పిలిస్తే వస్తాడా స్వామి? వస్తాడు, ఒక అద్భుత దృశ్యం చూపించాలి, రమ్మను ఇక్కడికి, వస్తాడు, రానంటే అప్పుడు చెప్పు అన్నట్ట. వెంటనే ఈవిడ గంగానదీ తీరానికి వచ్చింది, అక్కడ ఇంద్రుడిని చూడటానికి. ఆ వెళ్లే ముందు స్వయంగా శివుడికి ప్రదక్షిణ చేసింది. మనం శివలింగానికో శివుడి ఆలయానికో ప్రదక్షిణ చేస్తాం, ఆవిడ పుణ్యం, శివుడు అక్కడ ఆవిడ కోసం కాసు కూర్చున్నాడు. దక్షార్థ రథమనున్నకు ప్రదక్షిణ పూర్వముగ మృక్కి తడయకచని పద్మేక్షణ సహస్ర చెక్షు ప్రతీక్షించుచునుండి సురనదీ తీరమునన్. ఆ అమ్మాయి కాశీరాజు కూతురు శివుడికి ప్రదక్షిణ చేసి నమస్కారం చేసి గంగా తీరానికి వెళ్ళింది. ఈలోపు శివుడు అన్నట్ట, నేను ఇక్కడ ఉండను, హిమాలయాల్లో ఉంటాను, అక్కడికే తీసుకురా, నువ్వు నడిచి వస్తూ ఉంటే దారి నీకే తెలుస్తుంది అంచేత నదీ తీరంలో ఆ ఇంద్రుణ్ణి వెంట పెట్టుకొని నేను ఉన్న హిమాలయ పర్వత గుహలకు రా అన్నట్ట. అలాగేనన్నది గంగానదీ తీరానికి వచ్చింది. ఏడు ఇంద్రుడు అని చూసిందట, కాసేపటికి అనుకోకుండా ఇంద్రుడు అక్కడికి వచ్చాడు. ఎందుకు వచ్చాడో కారణం చెబుతున్నారు, ఇదంతా వేదవ్యాసుల వారు ద్రౌపదుడికి చెబుతున్నాడు, ద్రౌపదీదేవిని ఐదుగురికి ఇచ్చి పెళ్లి చెయ్యొచ్చు అని చెప్పడానికి. ఈ శివుడు నారాయణకి కాశీరాజు కూతురుగా పుట్టిన యాజ్ఞసేనికి వరమిచ్చిన సమయంలో ఆ కాలంలో ఒక తమాషా జరిగిందిట. ఏమిటది? సాక్షాత్తు యమధర్మరాజు మహాపాపాలు చేస్తున్నానని బెంగ పెట్టుకున్నాడట. ఎందుకు మహాపాపాలు చేస్తున్నానని బెంగ అంటే, అస్తమాటు ప్రాణులు చంపడమేగా తన వృత్తి, దిక్కుమాలిన పాపాత్ములు చంపడం, వాళ్ళ ప్రాణాలు తీసుకురావడం, వాళ్ళని యాతనా శరీరంలో ప్రవేశపెట్టడం, వాళ్ళనేమో శిక్షించడం, ఆ తర్వాత మళ్ళీ వాళ్ళకి జన్మనివ్వడం. దీనితో చచ్చిపోయిన బంధువులందరూ యముడిని తెగ తిట్టుకుంటున్నారట. ఈ దౌర్భాగ్యుడండి యముడు, వీడు అమ్మగడుపాడా, వీడు మా ఆయన పట్టుకుపోయాడు, లేక మా అబ్బాయిని పట్టుకుపోయాడు, మా అమ్మాయిని పట్టుకుపోయాడు, లేక నా భార్యను పట్టుకుపోయాడు, ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా నోటికొచ్చినట్టు ఆ యమధర్మరాజు తిడుతున్నారట. దాంతో యముడికి బెంగ వచ్చింది, ఏం చేయాలో అర్థం కాల. ఛీ, ఈ పాపపు వృత్తిలోంచి బయటపడాలంటే, ఈ పాపాలు పోవాలంటే యజ్ఞం చేయడం ఒకటే మార్గం అనుకున్నాడు. అందుకని కొంతకాలం అందరి చివాట్లు తింటూ యజ్ఞం, ఈ ప్రాణుల ప్రాణాలు తీయడం ఇష్టం లేక నైమిషారణ్యం వచ్చేశాడు. నైమిషారణ్యంలో సత్రయాగం చేయడానికి దీక్ష వహించాట. ప్రాణుల హింస మానేసి యజ్ఞం మొదలెట్టాడు. యజ్ఞం చేస్తున్నప్పుడు మరి బయటికి వెళ్ళకూడదు ఆయన, ఆయనే కాదు ఆయన భటులు కూడా యజ్ఞ దీక్షలో ఉండిపోయారు. దాంతో మానవులకు ఒక ఇబ్బంది వచ్చింది, ముసలాడైపోయాడు, మంచం మీద పడి కక్కు కక్కు దగ్గుకుంటాడు, తిండి తినలేడు, చచ్చే స్థితిలో ఉంటాడు, చావడు. ఎంచేతంటే యముడు ప్రాణం తీసుకెళ్ళట. ఒక ఆవిడ చేతులు కాళ్ళు ఊడిపోయాయి, చావదు. ఇలాగ అనారోగ్యంతో ఉన్నవాడు, చచ్చేవాడు, పోయే కాలం వచ్చినవాడు కూడా చావడు. కానీ చావకపోవడం వల్ల నరకం, అది ఇంకా నరకం. చస్తేనే సుఖం ఒక్కొక్కప్పుడు అనుకుంటాం కానీ. ఒకడు ఎవడో పొడి చేశాడు, ఆ కత్తి గుండెలో దిగిపోయింది. బాబోయని గిలగిలాడతాడు, యమధర్మరాజా నీకు పుణ్యం ఉంటుంది నన్ను తీసుకుపోవయ్యా అంటాడు. కానీ వెళ్ళడానికి లేదు అవకాశం. ఇలా యమధర్మరాజు యజ్ఞ దీక్షలో ఉంటే మానవులకు ఎంత కష్టం అప్పుడు అర్థమైందిట. ప్రాణం తీసుకుపోయేవాడు లేక, ప్రాణం పోక, అలాగని నరకయాతన భూమి మీదే పడలేక గిలగిలలాడిపోతున్నారు ప్రాణులంతా. ఈలోపు మానవులకి మరణం లేకపోవడంతో ఇంద్రుడు మొదలైన దేవతలంతా బ్రహ్మ దగ్గరికి వెళ్ళారు. బ్రహ్మదేవ, చూసావా భూలోక స్థితి, మానవులకు ఆయువు తీరింది కానీ చావడం లేదు. ఇలా అయితే ఇలా, ఓ పక్కనేమో భూమి మీద బరువు పెరిగిపోయింది, ఆ బరువులో కూడా ఎక్కువ మంది పాపాత్ములు, పాపాత్ముల భారం భరించలేకపోతోంది పాపం భూదేవి. మానవులకి ఎప్పుడూ చావు ఉండాలి, చావు లేకపోతే ఇక వాళ్ళకి మాకు భేదమేమిటి? భూమి మీద మానవ జీవిత క్రమం తప్పిపోతోందిగా మరి. అనగా బ్రహ్మ అన్నాడు, మీరు ఎంత గింజుకున్నా సరే ఈ కష్టంలోంచి మనం బయటపడలేం. ఎందుకనంటే ఎంతకు కృత కార్యుండగు అంతకుడు, ఈరంతకును భయం బందక నిశ్చింతమునండు, ఆ తండంతమునొందించు తొంటి ఎట్టుల నరులను. ఏం చేస్తాం? ప్రస్తుతం ఇంద్రుడు సత్రయాగం అనే పేరుతో యజ్ఞం చేస్తున్నాడు. ఈ యజ్ఞం పూర్తి కానంత వరకు ప్రాణులకు చావు ఉండదు. కానీ ఇది శాశ్వతం కాదు. ఇంద్రుడు భయపడవలసిన అవసరం లేదు. అలాగే తక్కిన దేవతలారా, మీరు కూడా భయపడవలసిన అవసరంలా. యముడి యజ్ఞం పూర్తవుతుంది, ఆ యజ్ఞం పూర్తయ్యాక మళ్ళీ వెడతాడు. ఇదిగో ఈ జనాల ప్రాణం తీస్తాడు, ఆయువు తీరిన వాళ్ళ ప్రాణాలు తీస్తాడు. మీరు భయపడకండి, నిశ్చింతగా ఉండండి. పూర్వంలాగే అతడు మానవుల్ని చంపే ఏర్పాటు నేను చూస్తాను. ఇక యముడు ఇంతకాలం చంపలేదుగా జనాల్ని, అందువల్ల జనం విపరీతంగా పెరిగిపోతున్నారు. ఈ జనాల్ని చంపడం కోసం ఆ యముడి తేజస్సు, ఇంద్రుడి తేజస్సు, వాయువు తేజస్సు, ఈ అశ్విని దేవతల తేజస్సులో సూర్యుడి తేజస్సు కలిసి అంతటి మహాపురుషులు ఐదుగురు పుడతారు. భూమి మీద కలిపురుషుడంశతో పుట్టిన పాపాత్ముల్ని, రాక్షసులందరినీ సర్వనాశనం చేస్తారు, యముడికి సాయం చేస్తారు. అంచేత మీరేం బెంగ పెట్టుకోకండి, నేను బ్రహ్మదేవుడు పలగ్గా. దేవతలంతా అక్కడి నుంచి వెనుదిరిగారట. దేవేంద్రుడు వాళ్లకు ముందు నడుస్తూ ఉండగా అందరూ గంగానదీ తీరానికి, కాశీకి వెళ్ళారట స్నానం చేద్దామని. సరిగ్గా గంగానది మధ్యలో ఒక అమ్మాయి కూర్చుని ఏడుస్తోంది. ఆ అమ్మాయి కళ్ళ నుంచి నీళ్లు కారుతున్నాయి. ఆ నీళ్లు బొట్లు బొట్లు కింద గంగాలో పడ్డాయట. గంగానదిలో పడి పడ్డంతో ఒక్కొక్క నీటి బొట్టు ఒక్కొక్క బంగారపు తామరపు అయిపోతున్నాయి. ఆశ్చర్యం, కన్నీటి బొట్లు కూడా బంగారపు పువ్వులు అయిపోతున్నాయి. ఇంద్రుడు తెల్లబోయాడు. సుందరీమణి, ఎవరు నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? ఏడుస్తూ ఉంటే పర్వాలేదు, దానివల్ల మాకు వచ్చిన నష్టం లేదు, కానీ నీ కన్నీటి బిందువులు నీళ్లల్లో పడి అవి బంగారపు తామర పువ్వులు అవుతున్నాయి, ఎవరు నువ్వు? చాలా చిత్రంగా ఉందంటే, ఆవిడంది, నేను ఏడుస్తూ ఉంటే నా రోదన మీకు ఆనందంగా ఉందా? నా కన్నీళ్ళేమో తామర పువ్వులు అవుతున్నాయి, ఏమిటో తెలుసుకోవాలని ఉందా? అయితే నా వెంట రమ్మందిట. నాదు రోదనంబు నన్ను నెరుంగగ వల్లతయే నీ అమర వల్లభుండ నా పిరుందరంబు నావుడు నప్పుడవ్వనిత పద్ద నరిగే వాసవుండు. దేవేంద్ర, నా దుఃఖం గురించి, నన్ను గురించి తెలుసుకోవాలనే కోరిక నీకుంటే నా వెంట రావయ్యా అన్నది. సరే బయలుదేరాడు ఇంద్రుడు. తెలుసుకోవాలిగా మరి అదేమిటో. ఆమె వెంట, ఆవిడెవరో కాదు, ఆ కాశీరాజు కూతురిగా పుట్టిన నాలాయని ఇంద్రసేన. శివుడు తీసుకురమ్మన్నాడుగా ఇంద్రుడిని అక్కడికి. మరి ఇంద్రుడిని రమ్మంటే ఒట్టే వస్తాడా? అందుకనే తన తపశ్శక్తితో కన్నీళ్లు గచ్చి ఆ కన్నీళ్లు తామర పువ్వులు చేస్తూ ఉంటే ఆయన కుతూహలంతో వెంట వస్తాడు, అందుకనమాట తీసుకువెళ్ళింది. ఆ కన్య వెనక్కే దేవేంద్రుడు బయలుదేరాడు. వెళ్ళాడు వెళ్ళాడు వెళ్ళాడు. చాలాసేపటికి హిమాలయ పర్వతంలో ఒక గుహ దగ్గరికి తీసుకెళ్ళింది ఆవిడ. ఆవిడికి దారి ఎలా తెలుస్తుంది? శివానుగ్రహం వల్ల వెళ్లే దారి తెలిసింది ఆవిడికి. అక్కడ ఒక రత్నాల అరుగు ఉందిట. ఆ అరుగంతా రత్నాలతో తయారు చేశారు. అద్భుతమైనటువంటి సింహాసనం ఉన్న దాని మీద, ఆ సింహాసనం మీద అందంగా ఒక యువకుడు కూర్చునున్నాడు, కుర్రాడు. ఆ పక్కనే ఒక యువతి కూడా అందంగా కూర్చునుంది, ఆ యువతితో జోదమాడుతున్నాడు. ఆయనే దక్షిణామూర్తి, మేధా దక్షిణామూర్తి. శివుడు యువకుడి రూపంలో ఉంటాడు. కుర్రాడు కదా, వీడేం గురువులే అని అవతలవాడు మోసపోవాలి అందుకనమాట. అలా జోదమాడుతున్న పరమేశ్వరుణ్ణి చూచి సాధారణ యువకుడు ఎవడో కుర్రాడు కూర్చున్నాడు అనుకున్నట్ట. దేవేంద్రుడు అగ్రహోదగ్రుడయ్యాడు. పైగా ఎందుకు అతనికి కోపం వచ్చింది? ఇంద్రుడు వచ్చి నిలబడితే మూడు లోకాలకు ఇంద్రుడు కదా, ఆయన్ని చూసి ఆ కుర్రాడు ఇలా చూసి మళ్ళీ ఆడుకోవడం మొదలెట్టాడు. అందుకని వండిపోయింది. ఎవడవరాను అన్నట్టు పైగా. అమితస్థావర జంగమంబైన బ్రహ్మాండంబుదా నింతయు మమత గోచరమీ త్రిలోకములు అస్మద్బాహు వజ్రానుపాల్యములు ఏ నింద్రుడ అట్టి నన్ను రకలీలం జోదమాడంగ ఉత్తమ సింహాసనమెక్క నీకు దనునే దర్పించి నా ముందటం. ఏ కుర్రాడ, ఎంత అందంగా ఉంటే మాత్రం, నువ్వు ఎంత యువకుడు అయితే మాత్రం, రత్నాలు ఉంటే మాత్రం, నీ పక్కన అందగత్తె ఉంటే మాత్రం నన్ను ఇంత తిరస్కారంగా చూస్తావా? ఈ బ్రహ్మాండం అంతా నాదిరోయ్. స్థావరం జంగమంతో కూడిన, అంటే కదిలేవి కదలనవైన వస్తువులతో కూడిన ఈ బ్రహ్మాండం నాది. ఈ మూడు లోకాలని నేను నా వజ్రాయుధ పరాక్రమంతో పాలిస్తున్నాను. నాదిరా శక్తి అంటే నేనెవన్నో తెలుసునా కుర్రవాడ? దేవేంద్రుణ్ణి. అటువంటి నన్ను ఏమాత్రం లెక్క పెట్టకుండా గర్వంతో కన్ను మిన్ను కనకుండా జోదమాడతావా? నాకేసి చూసి అహంకారంగా తిరస్కరిస్తావా? జాగ్రత్త, వజ్రాయుధంతో నీ పుచ్చి పగలగొడతానన్నట. శివుడు ఆగ్రహించాడు, భయంకరాకారుడయ్యాడు. నేనేదో సరదాగా ఆడుకుంటూ ఉంటే ఆటలోని ఆనందాన్ని పాడు చేస్తాడా? ఈ పొగరుబోతిని పట్టితే అని తన పక్కనున్న కన్యామణిని పంపేట. ఆ కన్యామణి వచ్చి లాగి ఒక్క డెప్ప మీద ఒకటి కొట్టిందిట ఇంద్రుడి ఎత్తు మీద. ఢామని పడిపోయాడు ఆయన. వజ్రాయుధం పక్కన పడిపోయింది, కదల్లేడు మెదల్లేడు. ఆడది వచ్చి నెత్తి మీదలో కొడితేనే అయిపోయింది దుప్పదగ వీడెవడరా మహానుభావుడు అనుకున్నాడు. ఆవిడెవరో సాక్షాత్ ఆదిశక్తి, పక్కన పరాభట్టారిక అమ్మవారు పార్వతి. అలా నెత్తి మీద లానేసరికి పడిపోయాడు ఆయన. రాక్షసుల్ని ఈ రకంగానే చంపి చీల్చి చెండాడేసిన తల్లి ఆవిడ. అప్పుడు ఆ ఇంద్రుడు అలా పడిపోయి దీనంగా శివుడికే చూశాట. గర్వంతో మాట్లాడావు, వజ్రాయుధం ఎత్తావు, మూడు లోకాలకు అధిపతివి, ఏమయ్యింది నీ బాహుబలం అన్నట్ట. అయ్యా తెలియక ఏదో అన్నానండి, మీరెవరో నన్ను మించిన మహామాయిలా ఉంది. తెలియక చిన్నమాయి కలిగిన నేను పెద్దమాయి కలిగిన మీ దగ్గర కిలి వేషాలు వేశాను, మీరెవరో తెలియడం లేదన్నట్ట. ఇదిగో ఈ పక్కనే ఒక పర్వతం ఉన్నది, ఈ పర్వతానికి ఒక కొండ గుహకు అడ్డంగా రాయి పెట్టా, ఈ రాయిని విరిచి పక్కకి గెంటు, అప్పుడు నీకు తెలుస్తుంది అన్నట్ట. అనగానే దేవేంద్రుడు గర్వం విడిచిపెట్టి శివుడు చెప్పినట్టే ఆ పర్వత గుహ దగ్గరికి వెళ్ళి ఆ రంధ్రాన్ని రెండు చేతులతో పట్టుకుని ఆ రాయిని తెరవడానికి ప్రయత్నం చేసేట. అక్కడ రంధ్రం గట్టిగా పట్టుకుని లాగుతుంటే పట్టను కదల్లా. అతి కష్టం మీద ఇంద్రుడు తన బలమంతా ఉపయోగించి ఆ రంధ్రాన్ని తోశాడు. అక్కడ కొండగుహ తెరుచుకుంది. ఆశ్చర్యం, ఆ కొండగుహలో అచ్చం ఇంద్రుడు ఎలా ఉన్నాడో అలాంటి వాళ్ళు నలుగురున్నారట, ధగధగలాడిపోతున్నారు. ఇదేమిటిది, ఈ లోకంలో ఇంద్రుడిని నేను ఒక్కడిని, నాలాంటి వాళ్ళు ఇంకో నలుగురు ఇక్కడ కనపడుతున్నారు. చాలా చిత్రంగా ఉంది ఇది. ఐదు విధాలుగా నేనే అయ్యానా, లేక అద్దాల్లో నా రూపం నాలుగు రూపాలతో చూసుకుంటున్నానా అనుకున్నాడు ఆయన. వెంటనే శివుడు ఆ నలుగురిని కూడా బయటికి రండన్నాడు. ఆ నలుగురితో కలిసి ఇంద్రుడు అచ్చం ఐదుగురు ఒకే మూసలో పోసినట్టున్నారు. వీళ్ళెవరు స్వామి అన్నట్ట. ఇప్పుడు అర్థమైందా, నీలాంటి ఇంద్రులు ఎంతమంది ఉన్నారో, మచ్చుక్కి నలుగురిని చూపించాను ఈ కొండగుహలో. ఇంద్ర, నీలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. సరే, నీకు ఈ తక్కిన వాళ్ళకి నేను ఒక మాట ఇస్తున్నాను, మీరు భూలోకంలో పుట్టండి. ఇంద్ర, ఇంత పూర్వం నువ్వు బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళావు, వెళ్ళి భూలోకంలో యమధర్మరాజు ప్రాణుల ప్రాణం తీయకపోవడం వల్ల మీ అందరికీ కష్టం వచ్చింది. మానవులు చావడంలా అలా పాపాత్ములు పెరిగారు. ఆ పాపాత్ముల్ని చంపి భూభారం తగ్గించడం కోసం మీ ఐదుగురు మహానుభావులుగా పుట్టండి. ఒక పూజ్యురాలు భూలోకంలో పాండు మహారాజు గారికి భార్య అవుతుంది. ఆవిడతో పాటు మాద్రి అని పేరు కలిగిన మరొక ఆవిడ కూడా వస్తుంది. ఆ ఇద్దరికి మీరు ఐదుగురు జన్మించండి. ఐదుగురు ఒకే రకంగా ఉంటారు. ఇదిగో మీరే ఒక నా భక్తురాలు, ఇంత పూర్వం మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చిందే, ఆవిడికి భర్తలు అవ్వండి అనగా ఆ ఐదుగురు వెంటనే తమ శరీరాలేమో అందులో విడిచిపెట్టి ఆత్మలు భూలోకానికి వచ్చేలా చేసుకుని ఇంద్ర యమ వాయు అశ్విని దేవతల శక్తులు ఆధారంగా తీసుకుని పుట్టారు భూలోకంలో. యమాంశతో ధర్మరాజు పుట్టాడు, వాయుదేవుడి అంశతో భీముడు పుట్టాడు, ఇంద్రాంశతో అర్జునుడు పుట్టాడు, ఇదిగో అశ్విని దేవతల అంశాలతో ఈ నకుల సహదేవులు పుట్టారు. ఆ ఐదుగురు వాళ్ళ శరీరాలు ఇప్పటికి కూడా కొండగుహలో ఉన్నాయి, వాళ్ళ ఆత్మలే ఇలా పుట్టాయి. ఇదిగో ఆ అమ్మాయే ఆ నాలాయని కాశీరాజు పుత్రిక, నీకు ద్రౌపదిగా పుట్టింది. బ్రహ్మాది దేవతలంతా ప్రార్థించగా శ్రీ మహావిష్ణుమూర్తి యొక్క తెల్లని నల్లని వెంట్రుకల జంట, తెల్లని వెంట్రుకలు బలరాముడిగా, నల్లని వెంట్రుకలు కృష్ణుడిగా అవతరించాయి. వాళ్ళు ఈ పాండవులకి సాయం చేసే ఆ బలరామకృష్ణులు వాళ్లే. ఆ ఐదుగురు ఇంద్రులకి ఒక్కే భార్యకు అవ్వడం కోసం తపస్సు చేసిన నీ కూతురు ఎవరనుకుంటున్నావు, ఇక్కడ మళ్ళీ చెప్పాడు, లక్ష్మీస్వరూపురాలు యాజ్ఞసేని ద్రౌపది యజ్ఞ కుండంలోంచి పుట్టింది. నీకు నమ్మకం లేదనుకో ద్రౌపదరాజా, వీళ్ళ పూర్వ శరీరాలు చూడు అని దివ్య దృష్టి ఇచ్చాట. కొండగుహలో పడి ఉన్నాయి శవాలు, ఇంకా అక్కడే వీళ్ళు చచ్చిపోయాక మళ్ళీ ఆ శరీరాల్లో ప్రవేశిస్తారు అనగానే ఆశ్చర్యపోయాడు ద్రౌపదుడు. హిమాలయ పర్వతాలలో కొండగుహలున్నాయి, అక్కడ శివుడు దక్షిణామూర్తిగా పార్వతితో జోదమాడుతున్నాడు, అక్కడ ఒక అద్భుతమైనటువంటి కొండగుహ, ఆ గుహలో అందమైన రత్న కాంతి సమూహాలున్నాయి, అందులో గుహలో ఐదుగురు పడున్నారు, తాటి చెట్టంత పొడవైన దేహాలు ఆ శరీరాలు. ఆ శరీరాలు అక్కడ విడిచిపెట్టి పుట్టిన వాళ్ళు ఈ పాండవులని అర్థమైపోయింది. తన కూతురు ఆ కాశీరాజు కూతురిగా పుట్టినటువంటి ఆ లక్ష్మీస్వరూపిణి, చెప్పాంగా వేదవతి ఛాయాసీత ఆవిడ, ఇది తెలిసి తెలియగానే బ్రహ్మానందం కలిగింది ద్రౌపదుడికి. కళ్ళు మిరుమిట్లు వెలిపే కాంతితో ఉన్న ఆ పురుషుల శరీరాలు చూశాడు, పులకించిపోయాడు. అప్పుడు ఆ దివ్య దృష్టి తీసేసేట ఆయన వ్యాసుడు. ఇప్పుడు అర్థమైందా, ఈవిడ నీ కూతురు కాదు, వాళ్ళు నీ అల్లుళ్ళు కాదు, ఏదో పేరుకి అదృష్టవశాత్తు నీకు ఈ జన్మలో వాళ్ళు అల్లుళ్ళు అవుతున్నారు, ఆమె నీ కూతురయ్యింది, వీళ్ళు కారణ జన్మలు. ఆనాడు సీతాదేవి నీడ, ఆ వేదవతి నీడ నీ కూతురు లక్ష్మీస్వరూపిణి, వీళ్ళు మహాత్ములు కారణ జన్మలు. పైగా ఒక స్త్రీకి ఐదుగురు భర్తలు లేక ఇద్దరు భర్తలు ముగ్గురు భర్తలు ఉండడం అనేది ఇప్పటిది కాదు నాయన, కారణ జన్మలు మహాతపస్సు చేసిన ఉత్తమోత్తములకి అలాంటి వాళ్ళు దొరుకుతారు. పూర్వం వితంతుడు అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన రాజ ఋషి, ఆయనకి సాల్వేయుడు, సూరసేనుడు, శృతసేనుడు, బిందుసారుడు, అతిసారుడు అని ఐదుగురు కుమారులు. అంతులేని పరాక్రమం కలిగిన వాళ్ళు. వాళ్ళు పరస్పరం ప్రేమ వినయం కలిగి ఎంతో ప్రసిద్ధులై పెరిగారు. వాళ్ళు ఉసీనర దేశాధిపతి కుమార్తెని ఔసీనరపతి కుమార్తెని పెళ్లి చేసుకున్నారు. వాళ్ళు ఆనాడు ఐదుగురు అజిత అని పేరు కలిగిన ఆమెను పెళ్లి చేసుకున్నారు. ఆ అజితలో వీళ్ళ ఐదుగురు కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క ఏడాది ఆమెని భార్యగా స్వీకరించి కుమారుల్నే కన్నారు. కాబట్టి పూర్వపు మహాత్ములలో కూడా ఇటువంటి చరిత్రలున్నాయి, సందేహించకు. ఈ కారణ జన్మురాలిని ఆ ఐదుగురు నీకు ఇచ్చి పెళ్లి చేయి, ఇది దైవ నిర్ణయం అనగా ఎంత చెప్పాక ఇంకా ఆయనకి తెలియకపోవడమే ఉంది. సంతోషపడ్డాడు. వెంటనే పాండవులు కుంతి ఉన్న చోటికి వెళ్ళాడు, ధర్మరాజు దగ్గరికి వెళ్ళాడు. నేడు పుణ్యదినము నెమ్మితో రోహిణి యుక్తుడయ్యి శశాంకుడున్నవాడు మంత్రవంతముగ క్రమంబున ఏవురు పెండ్లి యగుడు కృష్ణ ప్రీతితోడా. ఈరోజు పుణ్యదినం. ఓ ధర్మరాజా, తక్కిన పాండుకుమారులారా, అమ్మా కుంతీదేవి, నేను ఇవాళ వ్యాసుడి మాటల వల్ల సంతోషంతో వచ్చాను, శంకలు విడిచిపెట్టాను. నిశ్శంకగా నా కుమార్తెని ఈ ఐదుగురికి ఇచ్చి పెళ్లి చేస్తున్నాను. ఇవాళ చాలా పవిత్ర దినం. చంద్రుడు రోహిణి నక్షత్రంతో ఉన్నాడు. రోహిణి నక్షత్రంతో కూడిన చంద్రుడు చాలా శుభం కలిగిస్తాడు. ఆ ముహూర్తంలో పెళ్లి జరిగితే భార్యాభర్తలు విడిపోరు ఓ పట్టాన, ప్రేమ పెరుగుతుంది ఒకళ్ళ మీద ఒకళ్ళకి. అడవికి వెళ్ళినా కలిసి ఉంటారట, అది ఆ లక్షణం. మంత్రయుక్తంగా మీరైదుగురు ఈ ద్రౌపదీదేవిని వివాహం చేసుకోండి అని నిశ్చయించి వ్యాస మహర్షి దగ్గర మాట ఇచ్చాడు ద్రౌపదుడు. ఆ తర్వాత తన నగరానికి వెళ్ళిపోయాడు. వివాహ మహోత్సవ నిర్ణయం అయిపోయింది, బాగా అలంకారాలు చేశారు నగరాన్ని. ఇంకా ద్రౌపదుడు తలుచుకుంటే మహా ఐశ్వర్యవంతుడు. ఆ రోజుల్లో అంత ఐశ్వర్యం మరెవరికీ లేదు. హస్తినాపురానికి ఉన్నది, ద్వారకకి ఉన్నది, ఇదిగో మళ్ళీ పాండురాజుకు ఉన్నది అటువంటి ఐశ్వర్యం. ఇలాంటి ఐశ్వర్యంతో చెయ్యవలసిన ఏర్పాట్లన్నీ చేశాడు, సుముహూర్తం నిర్ణయించాడు, ఈశాన్యం దిక్కున రంగురంగుల వస్త్రాలతో కట్టిన ఐదు వేదికలు ఏర్పాటు చేశాడు. అన్న గుళ్ళు కృత మంగళాభిషేకులు ధృత సముచిత వేష ప్రశస్త రత్న భూషణుల్ కౌరవ పుంగవులేవురు ఏ తెల్చిరంత పూర్ణేందువదన అధిక విధక్త పుణ్యాంగనా విరచిత లలిత ప్రసాదనాలంకృతాంగి కమలాక్షి కమనీయ కాంతా సహస్రంబుతో జనుదించే ఆ ద్రుపద తనయా భూరి భూసురేంద్ర పుణ్యాహరవమును మంగళ ప్రగీత మధుర రవము వివిధ తూర్య వేణు వేణారవంబును విస్తరిల్లే దిశల విభవయుక్తి. ఆ సమయంలో ద్రౌపది కళ్యాణ మహోత్సవానికి ఎక్కడెక్కడి నుంచి ముత్తైదువులు వచ్చారట. పురోహితులు వచ్చారు. పాండుకుమారులు వాళ్ళు మంగళస్నానాలు చేసి తగిన వేషాలు వేసుకుని కిరీటధారణ చేసి ఆభరణాలతో అలంకారాలు చేసుకున్నారు. ఆనాడు ద్రౌపదీదేవి ముఖం పూర్ణ చంద్రబింబంలా వెలిగిపోతోంది. ముత్తైదేవులు ఆవిడ శరీరాన్ని పన్నీటితో స్నానం చేయించి పట్టు వస్త్రాలు అలంకరించి నగలు నాణ్యాలు అన్నీ కూడా శరీరానికి అమర్చారట. ఆహ్, ఏం సౌందర్యం! తామర పువ్వురేకుల్లా ఉన్నాయి ఆవిడ కళ్ళన్నారు. ద్రౌపదీదేవి చుట్టూత 1000 అందమైన స్త్రీలు అలంకారం చేసి తీసుకొచ్చారట. బ్రాహ్మణోత్తములు పుణ్యాహవచనాలు చేశారు. వాళ్ళు మంత్రోచ్చారణ చేస్తుంటే ఆ వేదికంతా ఆ నాదంతో నిండిపోయింది. మధ్య మధ్యలో పాటలు పాడేటటువంటి ముత్తైదువులు వచ్చారు. వాళ్ళు కూడా అందంగా పాడారు. వాద్యాలు, పిల్లనగ్రోవులు, వీణలు ఇవన్నీ వాయించేవాళ్ళు వచ్చారు. వైభవంగా వివాహ మహోత్సవం ప్రారంభమయ్యింది. పండితులు మెచ్చుకునేవాడు, పురోహితుడు, ధౌమ్యుడు వివాహ సమయంలో చెయ్యవలసిన అద్భుతమైన కార్యక్రమాలన్నీ చేశాట. అగ్నిహోత్రం రేల్చాట. ఆ తర్వాత జనుల ఆశీర్వాదం మధ్యలో కళ్యాణ మహోత్సవం జరిపించాడు. ఐదుగురు కూడా వేరువేరుగా ఐదు మంగళసూత్రాలు ఆవిడకి చేశారు. అక్కడ ఆవిడ చాలా కాలం కలిసి ఉన్నది. శంకరుడి ఉపాసనా బలం వల్ల, శంకరుడి యొక్క దివ్యానుగ్రహం వల్ల ఒక్కే స్త్రీ నారాయణి యాజ్ఞసేని ఆ ఐదుగురిని అలా పెళ్లి చేసుకుంది. స్వర్గలక్ష్మి ఆవిడ, ఛాయాసీత ఆమె, ఇంద్రసేనే ఆవిడ, నాలాయని ఆవిడే, ఆవిడే ఇప్పుడు ద్రౌపది. ఏకాదశ సహస్రాబ్దం కృత్వా రాజ్యంచ భారతే, 11,000 సంవత్సరాలు రామావతారంలో వేదవతిగా ఉన్న సీతాదేవితో రాముడు రాజ్యపాలన చేసినప్పుడు అటువంటి భోగాలు నాకు కూడా కావాలి అని ఛాయాసేత అనుకోవడం వల్లే ఈవిడిక్కడికి వచ్చింది. అంచేత నీకు ఆ ధర్మరాజాదులకు భార్య అయిన ద్రౌపదీదేవి యొక్క పూర్వజన్మ వృత్తాంతం, అవన్నీ విశేషాలు సంపూర్ణంగా చెప్పాను. ఇదంతా కేవలం గంగా సరస్వతుల కలహం. ఆ కలహంలో ఒకరినొకరు శపించుకోవడం వల్ల భూలోకంలో ఎలా పుట్టారో, ఎందుకు ఇలా జరిగాయో చెప్పాను. ఇక ఇప్పుడు తులసీ వృత్తాంతం గురించి చెబుతున్నాను విను. సాక్షాత్తు ఆదిలక్ష్మీ స్వరూపుడే తులసి అని కదా మనం చెప్పుకున్నాం. ధర్మధ్వజుడు చాలా గొప్ప రాజని చెప్పాం. ఆ ధర్మధ్వజుని ప్రియపత్ని మాధవి. ఇంత పూర్వం మనం కథ చెప్పుకుంటున్నప్పుడు ధర్మధ్వజుడు కుశధ్వజుడు అని ఇద్దరు పుట్టారని చెప్పుకున్నాం. ఆ ధర్మధ్వజుడు కుశధ్వజుడులో కుశధ్వజుడికేమో ఈ వేదవతి పుట్టింది. ఇప్పుడు ఈ ధర్మధ్వజుడికి మాధవి అని ఒక భార్య ఉన్నది. ఈ దంపతులకి చాలా కాలం పాటు సంతానం లేకుండా పోయింది. అప్పుడు ఈ ధర్మధ్వజుడు తన భార్యతో కలిసి గంధమాధర పర్వతానికి వచ్చాడు. ఆవిడ మాధవి, చాలా గొప్పది. వాళ్ళిద్దరూ మహాలక్ష్మిని ఏకాగ్ర చిత్తులై ఆరాధించారట. మహాలక్ష్మిని ప్రతి శుక్రవారం నాడు ప్రత్యేకంగా అభిషేకం చేశారు, తపస్సుతో మెప్పించారు. చివరికి ఒక శుభముహూర్తంలో లక్ష్మీదేవి ప్రత్యక్షమయ్యింది. శుక్రవారం నాడు మీ ఇంట్లో కూతురుగా పుడుతున్నానని వరం ఇచ్చిందిట. అది అలా పుట్టిన ఆవిడే రేపు శ్రావణ శుక్రవారం, ఆ శుక్రవారం నాడు పుట్టింది ఆవిడ. వరాలు ఇచ్చి ఆ లక్ష్మీదేవి అవతరించింది కాబట్టి వరలక్ష్మి అని ఆవిడికి పేరు వచ్చింది శాశ్వతంగా. శ్రావణ శుక్రవారం నాడు వారింట్లో పుట్టిందిట. పూర్ణిమ నాటి చంద్రబింబంలా మెరిసింది అన్నారు ఆవిడ. ఆ బాలామణి కళ్ళు శరత్కాలంలో తామర పువ్వుల్లాగా ఉన్నాయట. ఇంకెంత అంతా అని చెప్పడానికి వీల్లేని పద్మినీ జాతి స్త్రీగా పుట్టింది ఆవిడ. నరానార్యశ్చతాం దృష్ట్వా తులనాం దాతుమక్షమాః, లక్ష్మీదేవి కళతో పుట్టింది ఆవిడ. లక్ష్మీదేవి ఎప్పుడు సరాసరి రాదుగా, అక్కడ ఎలాగే ఉంటుంది. మహాలక్ష్మీదేవి కంసితో పుట్టింది. ఈవిడ్ని ప్రజలు చూశారు, మెచ్చుకున్నారు. ఆమె దివ్య సౌందర్యం చూసిన పురుషులు కాని స్త్రీలంతా అన్నారట, ఈమెను ఎవరితో పోల్చవచ్చు అని ఆలోచన చేశారట. ఎవరితో పోలుద్దామన్నా ఇటువంటి సుందరి ఆనాడు లేదు. ఈమెను ఎవరితో పోలుద్దామన్నా ఎవరూ సరిపోవడంలా. ఇప్పుడు సాధారణంగా ఒక వ్యక్తిని పోల్చాలంటే ఇదో మన్మధుడిలో ఉన్నాడు, లేక రతీదేవిలో ఉంది అందంగా, లేకపోతే ఆదిలక్ష్మిలో ఉంది ఇంకోటి ఇంకోటి అనాలి. కానీ ఈవిడ ఎవరితో పోల్చుదామన్నా ఆ సౌందర్యం ఎవరికీ చాటి రావడంలా. అందుకని పోల్చడానికి వీలు కాని మహాసౌందర్యవతి కనుక ఆమెను తులసి అన్నారట.
స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయ్యేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణే శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.